జ్ఞాన దేవుడు గురించినటువంటి అవసరాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండి మధ్యలో ఎవరు తిరగండి. ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చుండయా, కూర్చోమని చెప్తుంటే మీకు వినపడదు. అక్కడ టైం అయితే మనకి ఏమిటో ఎవరికో చెప్తున్నట్టు వింటూ ఉంటారు అట్లాగా. మనిషి నీకు కథ చెప్పేది నీకు మళ్ళీ ఇంకోసారి మెడ బొట్టుబడి చెప్పాలా? చెప్పేవాళ్ళకి మన తెలుగులో చెప్తే ఎక్కర్లో ఉంది. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆళిమళై కణ్ణా ఒన్రు నీ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆத்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழி அம் தோளுடை பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சார்ங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మన కార్యక్రమంలో 4వ నాటి సాయంకాలపు కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. రేపటి మధ్యాహ్నం మన కార్యక్రమానికి మహాపూర్ణాహుతి జరుగుతుంది. దాంతో మన కార్యక్రమం ముగుస్తుంది. దానికి ముందు ఇక్కడ మన యజ్ఞ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి యజమాని ఆ మధ్యలో ఉండేటటువంటి స్వామి శ్రీరామచంద్ర ప్రభు. ఆయన యొక్క అనుజ్ఞతోటి ఆయన యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. రేపటి దినాన ఉదయం తీర్థగోష్ఠి కాగానే స్వామి శ్రీరామచంద్ర ప్రభు యొక్క శాంతి కళ్యాణాన్ని మనం జరుపుకుంటాం. సీతారామ కళ్యాణాన్ని ఇక్కడ మనం జరుపుకుని అది పూర్తి కాగానే మహాపూర్ణాహుతి చేసుకుంటామన్నమాట. శాంతి కళ్యాణ మహోత్సవంలో మనం అందరం పాల్గొవాలి. ఇది ఉదయం తీర్థగోష్ఠి కాగానే జరిగేటటువంటి కార్యక్రమం. మనం చేసేటటువంటి కార్యక్రమాన్ని వైదికమైన కార్యక్రమము అని అంటాం మనం. ఏది మనకి ఇలా చేయతగును అని గ్రంథం చెబుతుందో దాన్ని మనం పాటిస్తాం. నాకు ఇలా తోస్తోంది కనుక ఇలా నేను చేస్తాను అని అనం మనం ఎప్పుడు కూడా. మన మనస్సుకి నచ్చినట్లు మనం చేసేట కార్యక్రమాన్ని వైదికము అని అనం. అర్జునుడు భగవంతుణ్ణి ఒక ప్రశ్న వేశాడు, కృష్ణ నువ్వు శాస్త్రం శ్రద్ధ ఇలాంటి వాటి గురించి చెప్పావు కదా, మనం ఆచరించేటటువంటి కార్యక్రమంలో శ్రద్ధతోటి చేయాలి అని నువ్వు చెప్పావు, బాగుంది, అందులోనూ సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అని మూడు రకాలుగా శ్రద్ధ ఉంటుందని చెప్పావు. కొంతమంది శ్రద్ధతోటే పని చేస్తారాయా, కానీ ఆ శ్రద్ధ వాళ్ళకి నచ్చినట్టుగా శ్రద్ధగా చేస్తారు, అది కూడా ఫలిస్తుందా? శ్రద్ధే కదా నువ్వు కావాలి అని అన్నావు. ఆ శ్రద్ధ వాళ్ళకుంది, మంచి శ్రద్ధ ఉంది, బాగా చేస్తున్నావు, కానీ వాళ్ళకి నచ్చినట్లుగా శ్రద్ధగా చేస్తున్నారు, మరప్పుడు అది ఫలిస్తుందా అని అడిగాడు అర్జునుడు. అంటే దానికి సమాధానం చెబుతూ భగవంతుడు, ఎవడైతే శ్రద్ధ ఒక్కటే పెట్టి శాస్త్రము చెప్పినట్లుగా చేయకుండా తన బుద్ధికి నచ్చినట్లుగా చేస్తాడో అలాంటి వాడికి ఇహలోకంలోనూ సుఖం ఉండదు. సరే పై లోకాన్ని గురించి ఏం చెప్పాలి, కనుక ఇక్కడే లేకదు లేవుండదు అని అనుకుంటే ఇక పై లోకంలో వాడికి సుఖం ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదయా. యహా శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి, వాడు సిద్ధిని పొందనే పొందడు. నచతత్ ప్రేత్య నో ఇహ, వాడు పైకెళ్ళినా ఇతరత్ర సుఖాలు పొందడు, ఇక్కడ కూడా వాడికి ఏమి మిగలదు సుమా అని చెప్తాడు. మనం చాలా మందిని ఈ రోజుల్లో శ్రద్ధ కలిగిన వాళ్ళని చూస్తున్నాం. చాలా చక్కటి శ్రద్ధతోటే చేస్తారు కార్యక్రమాలన్నీ, చెబుతారు కార్యక్రమాల గురించి, అవి చాలా బాగుంటాయి, కానీ అది శాస్త్రము చెప్పిన క్రమాన్ని మాత్రం పాటించరు. వాళ్ళకి నచ్చిన క్రమంలో మాత్రం చెబుతూ ఉంటారు, చక్కగా బాగా శ్రద్ధగా కూడా చేస్తారు. అది ఫలిస్తుందా? అలాంటివి ఎక్కువ కావడం వల్లనే ఇప్పుడు ఈవేళ మనం చూస్తున్నాం అనర్థాలు. సీజన్ వచ్చినా వానలు కురవు, ఏదో తంటాలు పడి మనం కాస్తో కూస్తో చేద్దామని ఆరంభం చేసేటప్పటికీ అతి వానలు ఒక్కసారి కురిసి కాల్చిన పంట కాస్త అది ప్రవాహపు పాలైపోతూ ఉంటుంది, లేదా పురుగుల పాలైపోతూ ఉంటుంది. ఈ ప్రాంతం వాళ్ళకందరికీ బాగా పరిచయం, ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ. పంటలకి పురుగులు పడితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది గతంలో జరిగిన అనుభవాలు ఇంకా మరిచిపోయి ఉండరు అని మేము అనుకుంటున్నాం. ప్రతి పంటల్లో పురుగులు పడితే ఒక్కొక్క పురుగును ఏరడానికి పైసలిచ్చి ఏరించుకున్నటువంటి సన్నివేశాలు కూడా ఈ జిల్లా వాసులకి అనుభవంలో ఉందని అనుకుంటా. ఉందా? ఒక్కొక్క పురుగు ఏరాలంటే 5-10 పైసలు ఇచ్చి పురుగుల్ని ఏరించిన సన్నివేశాలు కూడా మేము పేపర్లలో చూసాం. ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి వైపరీత్యాలు? ఇదివరకు వేసవికాలం వస్తే 30-35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండ వస్తే చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది, కానీ ఇప్పుడు 40 డిగ్రీలు పైమాటే ఎండ వస్తే, ఇదివరకు కొద్ది నేలని తవ్వితే నీళ్ళు వచ్చేవి కింద నుంచి, చలమల కిందో మరొక దాని కిందో. ఇప్పుడు 100 అడుగులు లోపలికి తీసినా నీటి ఛాయలు కనిపించటం లేదు. వైజ్ఞానికులందరూ గ్లోబల్ వార్మింగ్ అని ఒక పేరు పెట్టి చెబుతూ ఉంటారు దాని గురించి. అంటే ప్రపంచం మొత్తం మీద ఉష్ణోగ్రత పెరిగిపోతోంది అని. ఎందుకట్లా పెరుగుతోంది? దేవుడికి దయ లేదా? భూమికి దయ లేదా? కారణమేమిటి? అంటే దేవుడు భూమే కారణం మనం ఇట్లాంటివి పొందడానికి కాదు, మనలో కలిగే స్వతంత్రపు పోకడలు, మనలో ఏర్పడేటటువంటి వేద విరుద్ధమైనటువంటి ప్రవృత్తులు. భక్తే అంటారు దాన్ని కూడా, భక్తి అనే పేరు పెడతారు. ఆ దేవుడు భక్తి ధ్యానము ఇలాంటి మాటలే మాట్లాడతారు, కానీ ఆ దేవుడు వేదం చెప్పిన దేవుడు కాదు. ఆ భక్తి మనకి కృష్ణుడు చెప్పినటువంటి భక్తి కాదు. ఆ ధ్యానము మనకి గ్రంథాల్లో లభించే ధ్యానం అంతకంటేనూ కాదు. అది వాళ్ళ వాళ్ళకి నచ్చిన క్రమం. అది ఆ క్రమంలో బాగానే చెప్తారు. ఇలా మనకి నచ్చినట్లుగా చేస్తే ప్రకృతి మనకి అనుకూలిస్తుందా? అనుకూలించదు. ఈ ప్రకృతి అనేటటువంటిది ఒక అందమైనటువంటి ఒక చక్రం అని చెబుతాడు శ్రీకృష్ణుడు 3వ అధ్యాయం భగవద్గీతలో. మనం అందరం ఒక చక్రంలో జీవిస్తున్నామయా. మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ చూసారా? ఎగ్జిబిషన్స్ లోను లేదు, పెద్ద పెద్ద జాతరలు జరిగినప్పుడు అలాంటి దాంట్లో పెడుతూ ఉంటారు పెద్ద చక్రం ఒకటి. చూసారా దాన్ని ఎలా ఉంటుంది? అది ఇలా నిలువుగానో అడ్డంగానో తిరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని అడ్డంగా తిరుగుతాయి, కొన్ని కొన్ని నిలువుగా తిరుగుతాయి, కొన్ని కొన్ని వంకర టింకరగా తిరుగుతూ ఉంటాయి. బట్ దట్స్ ఓకే. నిలువుగా తిరిగేటటువంటి దాన్ని ఒకదాన్ని మనం తీసుకుంటాం, ఇలా ఇంత పొడుగు ఇలా నిలువుగా తిరుగుతుంది. అది సుమారు 80 అడుగులు 100 అడుగుల ఎత్తు అలా పైకెళ్ళి ఇలా మళ్ళీ కిందకి తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు అందులో కూర్చున్నటువంటి మనుషులకి బెల్టులు వేసి పెడతారు. అది ఒక్కొక్కసారి పైకి ఎడుతుంటే బాగానే ఉంటుంది, కానీ కిందకి దిగుతుంటే మాత్రం కడుపు లోపల బొయ్యి అన్నట్టుగా అనిపిస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది పెద్ద థ్రిల్లింగ్ లా అనిపిస్తుంది, కానీ మళ్ళీ కిందకు వస్తుంటే మళ్ళీ అదేమిటో లోపల పట్టుకుని లాగేసినట్టు, నొక్కేసినట్టు, పిండేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, తిప్పేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక చక్రం జాయింట్ వీల్ తిరగడం ప్రారంభం అయిన తరువాత అందులో కూర్చున్నటువంటి వ్యక్తికి అమ్మో నాకిది కూర్చోవడానికి అనుకూలంగా లేదు, నేను ఇందులోంచి కిందకి దిగేస్తా అని వాడు బెల్ట్ ఉప్పేసుకుని కిందకి దిగాడు అనుకోండి, అక్కడి నుంచి బైక్ అలా వెళ్ళి కిందకి దిగుతూ ఉంటే ఏమవుతుంది అప్పుడు, ఏమవుతాడు అప్పుడు? వాడు క్రింద పడతాడు, చేతిలో కాళ్ళో విరుగుతాయి, వాడు హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. ఆ చక్రం తిరిగేటప్పుడు తిరిగే చక్రానికి అనుకూలంగా నువ్వు ఉండాల్సి వస్తుందే తప్ప నీకు నచ్చినట్టుగా దాంట్లో ఉంటాను అని అంటే నువ్వు హాస్పిటల్లో ఉంటావు తప్ప దాంట్లోంచి సేఫ్గా క్రిందకి దిగవు. ఈ మానవ జీవితం కూడా ఒక అద్భుతమైనటువంటి చక్రమయా, ఇందులోంచి ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తించడానికి వీలు లేదు. 3వ అధ్యాయం భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః, ఎవడైతే ఈ తిరిగేటటువంటి ఈ జీవితం అనే చక్రంలో నేను ఇమడను, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను అని అంటాడో అలాంటి వాడు అఘాయుహు, ఇంద్రియారామః, మోఘం పార్థాస జీవతి అని చెప్తాడు భగవంతుడు. అలాంటి వాడి యొక్క ఆయువు ఆరోగ్యం కోసం ఉండదు, అఘాయు అవుతాడు వాడు. అఘం అంటే పాపం, వాడి ఆయువు పాపములని పెంచుకునే ఆయువు అవుతుంది. ఇంద్రియారామః, కారణం ఏమిటంటే వాడు చెప్పిన విధానంలో బ్రతకాలని అనుకోవటంలే, తన దేహం నడిపినట్టు నడవాలని అనుకుంటున్నాడంతే, తన ఒంటి తృప్తి కోసం తగ్గట్టుగా ప్రవర్తిస్తానంటాడే తప్ప మరొక రకంగా వాడు ప్రవర్తించటము లేదు. కనుక వాడు ఇంద్రియ ఆరామః, వాడు ఇంటి చుట్టూ ఉండేటటువంటి తోటలో తిరగడు, వాడు ఇంద్రియాలనే తోటల్లో తిరుగుతూ ఉండేవాడు అవుతాడు వాడు. అందుకే వాడు ఆయువంతా పాపానికే పండించేదిగా పరిణమిస్తుంది. వాడు బతుకుతాడు కానీ మోఘం పార్థాస జీవతి, మోహం అంటే వ్యర్థముగా అని అర్థం. వాడు బ్రతుకుతాడు కానీ పూటకి 2 కంచాలు ఖాళీ చేయడానికి బ్రతుకుతాడు తప్ప పక్కవాడికి ఉపకరించడానికి బతకడయ్యా అట్లాంటి వాడు. వాడు బ్రతుకు దానికోసం కాదు సుమా. మరి చక్రంలో తిరగడం ఎట్లాగా, అసలు తిరిగే మనమెవరమయా అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్పాడు అదే 3వ అధ్యాయంలో స్వామి. ఈ మానవ జీవితం అంతా ఒక పద్ధతిలో సాగుతోంది. మన శరీరం మనం అనుకున్నట్టుగా లేదు, మన శరీరానికి ప్రకృతి ఏర్పరిచిన ఒక ధర్మం ఉంది, ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారమే బతకాలి కదండి. ఎవడైనా కంటితోటే చూడాలి, నోటితోటే మాట్లాడాలి, చెవులతోటే వినాలి, ముక్కుతోటి గాలి పీల్చాలి, ఇది ఒక పద్ధతి కదా. ఈ పద్ధతి ప్రకారమే జీవిస్తేనే దాని జీవితం అని అంటారు. మరొక రకంగా వాడు కనుక జీవించే ప్రయత్నం చేస్తే అది మ్యాజిక్ అంటారు తప్ప దాని జీవితం అంటారు. దాన్ని వాడు నోట్లోంచి తినడం మానేసాడు అనుకోండి, ఏం చేస్తాడు వాడు, ఏమంటారు వాడిని, వాడు ఇంకో చోట ఎక్కడి నుంచో తింటున్నాడు అనుకోండి, వాడు ఏమంటారు వాడిని, అదేదో వాడు చేసేది తమాషా అంటారు, ఇంద్రజాలం అంటారు తప్ప దాని జీవితం అనరు. జీవితం అంటే ఈ జీవితానికి మిగతా ఉండేటువంటి ప్రాణికోటికి ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే మనం జీవించాలి, విరుద్ధంగా పోకూడదు. ఒక ఆయనకి ముక్కుకి నోరుకి కోపం వచ్చింది, ముక్కేం చేస్తుంది మన దగ్గర, ముక్కేం చేస్తుందా, గాలి పీలుస్తుంది, నోరేం చేస్తుంది, మాట్లాడడమో తిండి తినడమో, లోపలకు పని ఒకటి బయటకు పని ఒకటి, బయటికి పని మాట్లాడడం, లోపలికి పని ఇవి అవి పట్టుకొచ్చి వేసేయడం. ముక్కుకి కోపం వచ్చిందిట నోటి మీద, ఏమి నోరు ఎప్పుడు నువ్వే తింటావా, ఎప్పుడు నీకే తిండా, మేమేమో గాలి ఇవ్వాలా, నువ్వు తిన్నదంతా అరిగించాలా, తిండి మాత్రం నువ్వే తింటావా, అస్తమాను నీ ఒక్కదానికే తిండా, అది స్వీట్ అయినా నువ్వే తినాలి, హాట్ అయినా నువ్వే తినాలి, జ్యూస్ అయినా నువ్వే తాగాలి, మాకెవరికి రుచి చూసేటటువంటి అవకాశం నువ్వు ఇవ్వవా, నువ్వు ఒక్కత్వ ఇష్టం వచ్చినట్టుగా తిండి తాగుడు మొత్తం అన్ని నీకేనా, ఎవరికి వచ్చింది కోపం, ముక్కుకి కోపం వచ్చింది, దేని మీద, నోటి మీద కోపం వచ్చిందిట. అయితే కోపం రావచ్చా నిజానికి అట్లాగా, ఎందుకని అంటే నోటికి ఒక పని ఉంది, ముక్కుకి ఒక పని ఉంది, దేని పని అవి చెయ్యాలి, అన్ని వాటి వాటి పనులు చేస్తే నువ్వు సుఖంగా బతుకుతావు, లేకపోతే ఇబ్బంది ఎవరికి, నీకే, ముక్కుకి ప్రమాదం లేదు నోటికి ప్రమాదం లేదు, వాటి పనులు అవి చేయకపోయినా ఇబ్బంది పడేదెవరు, నువ్వు ఇబ్బంది పడతావు. సరే కొంతకాలం పాపం నోరు చూసింది చూసింది చూసింది, ఏమిటి రోజు సవతి పోరు పక్కనే కూర్చుని నువ్వు ముక్కు, నేనే తింటున్నాను అనుకో, తిన్నదేనా నా దగ్గర అట్టే పెట్టుకుంటున్నానా, ఏమైనా నోట్లో వేసింది నోరు తన దగ్గర అట్టే పెట్టుకుంటుందా, ఏం చేస్తుంది అది, నేరుగా లోపలికి పంపించేస్తా, నేనైనా లోపలికే పంపించాలి, నువ్వేనా లోపలికే పంపించాలి, నేను అన్నం పంపిస్తా నువ్వు గాలి పంపిస్తావు, ఇద్దరం లోపలికి పంపించే వాళ్ళమే కదా, మధ్యలో నువ్వు నా మీద ఈర్ష్య పడతావెందుకో, లేదు ఏమైనా సరే నేను కూడా కొంత తినాలి, అస్తమాను అన్ని నువ్వేనా ఏమిటి తినేసే తిండి, పోనీ తిను నువ్వు కూడా కొంచెం తినవాయా, తినమంటే ముక్కు కాసిన నీళ్లు పీల్చింది తాగుదామని, ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా నదుల్లోకి స్నానం చేయడానికి దిగారా, దిగినప్పుడు ముక్కులోకి కాసిన నీళ్లు పీల్చి లోపలికి వెళ్ళాయనుకోండి ఏమవుతుంది, ఉక్కిరి బిక్కిరి అయ్యి తుమ్ములు దగ్గులు వస్తాయి, రైట్, అరే నోరు ముక్కు నువ్వే కదా తాగుతా అన్నావు, తాగు కాసిన నీళ్లు అని బుడుంగమని మునిగేటప్పటికి ముక్కు కాసిన నీళ్లు తాగింది, పాపను లేచేటప్పటికీ వీడు దగ్గుతూ తుమ్ముతూ కింద మీద పడుతూ ఆ ముక్కులోంచి కూడా నీళ్లు కారుకుంటూ, ముక్కు తాగచ్చా, ముక్కు తినచ్చా, మరో ఆయనకి ముక్కు అట్లాగే దెబ్బలాడిందిటండి, నేను కూడా కాస్త భోజనం చేస్తా, సరే చేయమన్నాడు. ఎప్పుడైనా ముక్కు భోజనం చేయడం చూసారా మీరు ఎవరికైనా, చూసి ఉంటారు మీరు, నిజంగా చెప్పండి ఎక్కడ చూడలేదా మీరు, మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెడితే కొంతమందికి ముక్కుల్లోంచి చూపు పెట్టి రెండు ముక్కుల్లోంచిని వాడికి అందులోంచే కాపని తిండి పెడతారు. ఎప్పుడైనా చూసారా లేదా? ఎంతమంది చూశారు? ఎందుకు వాడికి ఆ స్థితి వచ్చింది? ముక్కు కూడా నాకు కొంత తిండి కావాలి అని అడిగింది. సరే పాపం అని వాడు ముక్కుకి తినడానికి పర్మిట్ చేశాడు. అయితే అది మామూలుగా తినడానికి ఉండదు, అది హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. నోరు పంచేయడమా అనేస్తుంది అప్పుడు. అయితే బాధపడే దేవుడు అలాంటి స్థితిలో ముక్క నోరా, ముక్కు బానే ఉంటుంది, నోరు బానే ఉంటాయి. ఇటు వచ్చి పాపం ఆ మనిషి ముక్కుతూ మూలుగుతూ హాస్పిటల్లో పడి బాధలతోటి ఏడుస్తూ ఉంటాడు. అలాంటి స్థితి మనం ఎప్పుడైనా కోరుకుంటామా? కోరుకోవచ్చా? ప్రతిదానికి ఒక్కొక్క విధానం ఉన్నది. ఆ విధానం ప్రకారం బ్రతికితేనే అది మంచి బ్రతుకు అని అంటాం తప్ప, ఎవడికి నచ్చినట్లు ఎవడికి తోచినట్లు వాడు చేస్తానంటే దాన్ని జీవితము అది విధానము అని అనరు. తాత్కాలికంగా చూడ్డానికి బానే ఉండొచ్చు, కాని పర్యవసానం దుఃఖము. ఇదే సాత్విక శ్రద్ధ లేని వాడికి కలిగేటటువంటి ప్రయోజనం. ఈ జీవితం అనేది ఒక పద్ధతి ప్రకారం తయారైంది. మన జీవితం ఒక యజ్ఞం అంటారు, యజ్ఞంగా బ్రతకాలి. అప్పుడే మనం ఈ జెయింట్ వీలులో సవ్యంగా కూర్చున్నట్టు లెక్క. చక్కగా బెల్ట్ వేసుకుని మంచిగా కూర్చుంటే అది తిరిగినంతసేపు తిరిగి ఆగిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా క్రిందకి దిగి హాయిగా బయటికి రాగలుగుతాం. మధ్యలో ఏమైనా మన సొంత పైచ్యాలు చేస్తే కాళ్ళు చేతులు ఎలా విరుగుతాయో మానవ జీవితానికి కూడా విధానం ఒక్కటి ఉందయా? ఇది 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. మనందరము కూడా తినే తిండి వల్ల బతుకుతున్నాం, అవునా? తిండి లేకుండా ఎవడైనా బతుకుతున్నాడా? మనమంటే ఎవరు ఇంతకి మీరు చెప్పండి. మనందరినీ ఏమంటారు? మనందరినీ మానవులు అని అంటారట. మానవులు అంటే ఏమిటో తెలియదు మనకి. సర్లేండి, అది వద్దులేండి. మానవులు అంటే ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం మనం వేయొద్దు. దాని గురించి తర్వాత ఎప్పుడైనా మనకి టైం దొరికితే చెప్పుకుందాం, లేకపోతే లేదు పర్వాలేదు. కానీ మనం ఎవరో మరి తెలియదు. కానీ మనం అంటే మనమే కాదు, తిండి తినేవాళ్ళం మన ఒక్కళ్ళే. మనుషులు ఒక్కడైనా తిండి తినేవాళ్ళు? ఇంకా ఎవరు తింటున్నారు చెప్పండి తిండి? అన్ని ప్రాణులు తింటున్నాయి. అన్ని ప్రాణులు అంటే ఓ 4-5 ప్రాణులు చెప్పండి పోనీ. జంతువులు తింటున్నాయి, మొక్కలు తింటున్నాయి, పక్షులు తింటున్నాయి. తెలుసిన మొక్కలేం తింటాయి? గాలిని తింటాయి, నీటిని తింటాయి, మట్టిని తింటాయి, వేడిని తింటాయి మొక్కలు. అలాగే పక్షులు కూడా, అలాగే జంతువులు కూడా, క్రిమి కీటకాలు కూడా, దోమలు ఈగలు, అవి కూడా వాటికి ఒక తిండి ఉంది. అవి కూడా ఒక ప్రాణే కదా. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇవన్నీ కూడా తిండ్లు తింటూనే ఉంటాయి. వాటికి తగ్గ ఆహారమేగా అవి తింటాయి. ఇవన్నిటినీ కలిపి ఒక పేరుతో చెప్తారు. ఏమిటో తెలుసిన పేరు? భూతము. ఏమంటారు వీడన్నింటిని కలిపి? భూతము. భూతము అంటే ఉన్నది అని అర్థం అండి. అది ఉంది క్రమంగా పెరుగుతోంది, పెరుగుతోందో తరుగుతోందో, మొత్తానికి మార్పు చెందుతూ ఉంది. అలా ఉండేదాన్ని భూతము అని అంటారు. ఇప్పుడు మీరు అట్లాంటి వాళ్ళేనా కాదా? అలాగే జంతువులు కూడా అట్లాంటివేనా కాదా? పక్షులు కూడా అట్లాంటివేనా కావా? చెట్లు కూడా అట్లాంటివేనా కాదా? క్రిమికీటాలు కూడా అట్లాంటివేనా కావా? అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెరుగుతున్నాయో తరుగుతున్నాయో అవుతోంది కదా. కనుక వీటన్నిటినీ కలిపి ఉనికి కలవి, ఎగ్జిస్టెంట్, ఎగ్జిస్టెంట్, ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, అది కూడా ఉంటోంది. అలా ఉంటోంది అంటే దాన్ని ఏం పేరు పెట్టి పిలవచ్చు? భూతము. ఏం పేరు పెట్టి పిలవచ్చు? భూతము. ఇప్పుడు మనమంతా ఎవరో ఇంతకేనే భూతాలు. అదేమిటండి స్వామి, మేము మనుషులు అయితే మమ్మల్ని భూతాలు చేస్తారు. ఏం పర్వాలేదు, ప్రమాదం ఏం రాలా. అది మన సినిమాల్లో చూపించే భూతాలు కాదు, దెయ్యాలతోటి పాటు కలిపి చెప్పే భూతాలు కాదు నేను చెప్పేది. అవి వేరు భూతాలు అవి. కానీ ఈ ప్రాణికోటినన్నిటినీ భూతములు అని అంటారు. ఎందుకని? ఇవి భూతాలతోటి తయారైన శరీరాల్లో ఉంటున్నాయి కనుక. మీ శరీరాలు కూడా పంచభూతాలతోటి తయారయ్యాయా, లేకపోతే ఇంకోటేమైనా ఎక్కడికైనా వేరే వేరే వాటితో తయారయ్యాయా? పంచభూతాలతోటి, కరెక్ట్గా పక్కా, ఓకే. అంటే భూతాలతో తయారైనవన్నీ భూతాలు అని అంటారు. మనము అట్లా తయారైన వాళ్ళమే, చెట్లు అట్లా తయారైనవే, కీటకాలు అట్లా తయారైనవే, ప్రతి వస్తువు పంచభూతాలతో తయారైనవే. కనుక వీటన్నిటినీ కూడా భూతములు అని అంటారు. మరి ఇప్పుడు ఈ భూతాలు పెరగడమో తరగడమో చేస్తున్నాయంటే దేన్ని బట్టి? అవి తినే తిండిని బట్టి. ఆ తినే తిండిని ఏమంటారు? అన్నం. మీరేం తింటున్నారు? అన్నం. ఆవులు ఏం తింటున్నాయి? అది గడ్డి అయినా అది కూడా అన్నమే. నువ్వు తినేది అన్నమే, ఆవు తినేది కూడా అన్నమే, దోమ తినేది అది అన్నమే, కీటకాలు తినేది అది దానికి అన్నం. అన్నం అంటే అర్థం ఏమిటండి? అసలు మంచిగా తింటే పెంచుతుంది, క్రమం తప్పితే మనని తింటుంది. అర్థమైందా? అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి. వేదం చెప్తోంది నువ్వు మంచిగా తీసుకుంటే నిన్ను పెంచుతుంది, క్రమం తప్పి దాన్ని తీసుకుంటే నిన్ను తింటుంది. మంచిగా తీసుకుంటే నువ్వు తినడానికి పనికొస్తుంది, క్రమం తప్పితే నిన్ను తినడానికి పనికొస్తుంది. అది ఏంటండి అన్నం మన ఎక్కడైనా తింటుందా ఎప్పుడైనా? మీకు మన వాళ్ళు మధ్యాహ్నం ప్రసాదం పెడుతున్నారు, రుచిగా ఉంటుందా లేదా? బాగుంటుందా? బాగుంటుంది కదా అని ఇంకో ఇంత ఇంకో ఇంత ఇంకో ఇంత వేసేసామనుకోండి లోపలికి, అట్లాగా బాగా వేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రుచిగా ఉంది కదా అని మనం తినేసాం బ్రహ్మాండంగాను, అప్పుడు తర్వాత ఏమవుతుంది? అది మనని తినడం ప్రారంభమవుతుంది. మొట్టమొదటి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు, ఆ తర్వాత పైసలు అంటాడు, ఆ తర్వాత ఇంజెక్షన్లు పొడుస్తాడు, ఆ తర్వాత ఆపరేషన్లు అంటాడు, ఆ తర్వాత పరీక్షలు అంటాడు. హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు వచ్చేటప్పటికీ ఓ 4 లక్షల బిల్ ఇస్తాడు. అది చూసి వీడికి సగం ప్రాణం అక్కడే పోతుంది. అంటే నువ్వు క్రమం తప్పి తింటే ఏం చేసింది అది? నిన్ను నిన్ను తినేసింది. క్రమంలో తింటే నిన్ను పెంచుతుంది, క్రమం తప్పి తింటే నిన్ను తినేస్తుంది. అందుకోసం దాని పేరు ఏం పెట్టారు? అన్నం. అద్యతే అత్తి కనుక దానికి అన్నం అని పేరు. తింటే నీ చేత తినబడేది, తప్పితే నిన్ను తినేది కనుక దానికి అన్నము అని పేరు. ఇది ఏ జంతువుకైనా అంతేనండి. ఈ జంతువు అనే కాదు, మీరు ఎప్పుడైనా దోమలు మీ ఊళ్ళో కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి కదా, మీరు ఎప్పుడైనా పట్టణానికి వెళితే దోమలు కొంచెం బాగానే ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద సైజు కూడా బాగుంటాయి కదా. మీరు ఎప్పుడైనా దోమ కరిచేటప్పుడు గమనించారా? గమనించండ్రు, ఈసారి గమనించండి. అది ప్రమాదం ఏం లేదులేండి, ఎందుకంటే మనం ఎంతో మంది తాగుతున్నాం కదా, అది మన దగ్గర కొంచెం తాగుతున్నాం అందులోంచి, పెద్ద ప్రమాదం ఏం లేదు. కొంచెం సేపు తట్టుకోండి, మీ చేతి మీద వాలింది అనుకోండి దోమ, అది ఇక్కడ మిమ్మల్ని కూర్చున్న తర్వాత లోపలికి రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. అది పొట్ట బాగా నిండిపోయిన తర్వాత కూడా ఆగదండి, ఇంకా పీలుస్తూనే ఉంటుంది. దాని పొట్ట నిండిపోయిన తర్వాత మరి ఏమవుతుంది? ఇంకా పీలుస్తుంటేది దాని తోకలోంచి వెనక్కి వచ్చి పడుతూ ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఇక్కడ గుచ్చుతుంటేది మీకు తొండంతో, దాని తోకలోంచి వెనక నుంచి ఆ రక్తం పడి ఇక్కడ కుట్టినటువంటి దోమ యొక్క రక్తం ఈ వెనక నుండి బట్ట మీదంతా మొత్తం రక్తపు మరకలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి ఈసారి, అంత బాగా తాగేసిన దోమ కదలలేదండి. అప్పుడు మీరేం చేస్తారు? దాన్ని మామూలుగా దోమ వచ్చిందనుకోండి, మీరు దాన్ని కొడదామని ప్రయత్నం చేస్తే ఏమైపోతుంది? అది సర్రమని ఎగిరిపోతే మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు. అబ్బా కొట్టేశాను రా అని అనుకుంటారు, తృప్తి పడతారు. కానీ అది ఎక్కువ తాగేసింది కదా, తిండి దానికి ఎక్కువ అయిపోయింది, దాంతో అది ఎగరదామని అనుకుంటుంది కానీ పాపం ఎగరలేదు, దాంతో మీ చేతికి అది చిక్కి ప్రాణాన్ని కోల్పోతుంది. అప్పుడు దాని తిన్న తిండి ఏం చేసింది? దాన్నే చంపేసింది, దాన్నే తినేసింది. మనకి దోమ ఉదాహరణగా మీరు చూడొచ్చు కనుక చెప్తున్నా. మనకైనా అంతే, నియతంగా తిన్నామనుకోండి హాయిగా పరిగెట్టచ్చు, బాగా తినేసామనుకోండి అడుగు తీస్తే అడుగు పడదండి, మనకి అక్కడే చతికిలబడి ఉంటాం మనం. అప్పుడు అది మనని తినడం ప్రారంభిస్తుంది, అందుకు దానికి అన్నమని పేరు పెట్టారు. దాన్ని అర్థాత్ క్రమంలో తినడం మంచిది, ఏది తగునో అది తినడం మంచిది అని మనకి చెప్పటానికి. నోరుంది కదా అని ఏది కనిపిస్తే దాని అలా పట్టుకొచ్చి లోపల వేసేయటయా? ఎందుకంటే కొంతమంది తాము పుట్టింది తమ నోరు ఉన్నది లోపల వేయడానికి కాబోలనుకుంటారు, మున్సిపాలిటీ తొట్టిలాగా. ఏ చెత్త కనిపిస్తే ఆ చెత్తని పట్టుకొచ్చి లోపలికి వేసేస్తూ వాడు పని వేస్తూ ఉండడమే. నిమిషానికి ఒకసారి తేప తేపకి పట్టుకొచ్చుడు వేసుడు, తెప్పట్టుకొచ్చుడు లోపల వేసుడు అంతే. వాడు ఎప్పుడు చూసినా అట్లాగా నెమరు వేసే ఆవులాగా నవ్వులుతూనే ఉంటారు, నవ్వులుతూనే ఉంటారు. అది మంచిది కాదు అని చెప్పటం కోసం మనం అందరం భూతాలం, ఈ భూతాలతో తయారైన వాళ్ళం. ఆ భూతాలని సవ్యంగా వాడుకుంటే ఆ భూతాలంత తేలికగా మనం కూడా ఉంటాం. వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం అందించేదేదో దాని పేరే అన్నము. అంటే మనందరి బతుకులకి కారణమేమిటి? అన్నం. మరి అన్నం ఎట్లా తయారవుతుంది? ఇప్పుడు మీరు తినేదేమో ఇందాక ఆయన అన్నాడు బియ్యం అని, ఆవులు తినేదైతే గడ్డి అంటారు, చేపలు తినేదైతే నాచో నీళ్ళు అంటారు, ఏదో ఇంకొక జంతువు తినేదేదో ఇంకొకటి కుడితేదో కావచ్చు, మరొక జంతువు తినేదో చెట్టు తినేది నీరో మట్టో కావచ్చు, బట్ ఇవన్నీ అన్నాలే. కానీ ఈ అన్నములనేవి దేని వల్ల తయారవుతాయి? మీకు అన్నం కావాలంటే ఏముండాలండి? వానలు కురవాలి. మనం బతకాలంటే అన్నం కావాలి, మరి అన్నం రావాలంటే వర్షాలు కురవాలి. చెట్లకైనా వర్షాలు కావాలి, జంతువులకైనా వర్షాలు కావాలి. అక్కడెక్కడో రాజస్థాన్ అని ఒక రాష్ట్రం ఉందండి, తెలుసునా మీకు ఎవరికైనా? రాజస్థాన్ అక్కడంతా పెద్ద పెద్ద ఎడారులున్నాయి, నీళ్లు దొరకటలేదు ఇప్పుడు అక్కడ. పాపం ఆవుల్లాంటి జంతువులు ఆ ఎడారుల్లో అలా తిరిగి 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 అక్కడక్కడ జమ్మి చెట్లు ఉంటాయి ఎడారుల్లో. ఆ జమ్మి చెట్లకు వెళ్ళి కిందకి వెళ్ళి పాపం ఎక్కడ కాస్త నీడైనా దొరుకుతుందేమో అని అట్లా కూర్చుని అట్లాగే ప్రాణాలు వదిలేస్తున్నాయి, తెలుసునా మీకు ఎవరికైనా? నడుస్తూ నడుస్తూ పాపం అట్లాగా వాటికి నీరు దొరకటం లేదు, ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని వేల పశువులు అట్లాగా అధికమైన ఎండల వల్ల నీటి చుక్క త్రాగటానికి దొరకక ప్రాణాలు కోల్పోతున్నాయి. అన్నం దేని బట్టి వస్తుంది? నీరు. నీరు వచ్చే దేని వల్ల? మన పక్కనే 5 మైళ్ళు దూరం పెడితే సముద్రం ఉంది, తాగుతారా నీళ్ళని ఎవడైనా? మన ఉండే భూమి 27% అయితే 73% నీరుంది, సముద్రపు నీరు. తాగలరా మీరు? ఎందుకండి ఇన్ని తంటాలు పడ్డం? వాన కోసం యాగం, వాన కోసం పూజలు పునస్కారాలు, ఎందుకండి ఇవన్నీ చేయడం? దీనికంటే 3 రెట్లు నీరు అధికంగా ఉన్నప్పుడు హాయిగా పోయి అందరూ నీళ్లు తీసి తాగచ్చు కదా, కానీ అందులోంచి ఒక్క చుక్క తాగలరా ఎవడైనా? ఈ భూమి తిరిగేవాడు ఎవడైనా తాగలేం. అందులో ఉండేటటువంటి నీరు ఒక చుక్క త్రాగటానికి మనకి పనికిరాదు. మరి త్రాగాలంటే ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? ఎక్కడి నుంచి రావాలి? వర్షాల వల్ల రావాలి, మేఘాల్లోంచి రావాలి, పర్జన్యుడు అనుగ్రహించాలి. అయితే మేఘాలకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రంలోంచే వస్తాయి. కానీ సముద్రంలో నీళ్లు సముద్రంలోంచి నేరుగా మనకి పనికిరావు, అవి మేఘాల క్రింద మారాలి. ఆ మేఘాలు మన దాకా రావాలి, అప్పుడు అవి వాననివ్వాలి. ఆ నీళ్లు మనం తాగలుగుతాం తప్ప సముద్రంలోంచి నేరుగా తీసుకుని మనం ఒక చుక్క కూడా తాగలేము. నీళ్లు ఉండొచ్చు సముద్రంలో, బట్ దే ఆర్ యూజ్లెస్ వాటర్, ఇట్స్ నాట్ పోర్టబుల్ వాటర్. అది మనకు కావాలంటే మేఘంగా మారాలి, అప్పుడు మేఘంలోంచి వాన రావాలి. అది మనకు కానీ చెట్లకి కానీ. సముద్రంలోంచి నీరు నేరుగా వచ్చి చెట్ల మీద పడింది అనుకోండి, ఆ చెట్లు ఏమవుతాయి? శుభ్రంగా ఎండి చచ్చిపోతాయి. ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి దివిసీమ మీద సముద్రపు కెరటం ఉప్పెన వచ్చింది, తెలుసునా మీకు ఎవరికైనా? ఎప్పుడు? 1977 దివిసీమ మీద పెద్ద ఉప్పెన వచ్చింది అవనిగడ్డ ఆ ప్రాంతంలో. ఆ నేలంతా శుభ్రంగా ఎందుకు పనికిరాని చౌడు భూమిలాగా మారిపోయిందంతే. నీళ్లే కదా, కానీ ఆ నీళ్లు పనికిరావు. ఆ నీళ్లు మారి మన దగ్గరికి రావాలి మేఘంలాగా, అవి పర్జన్యం కింద మారాలి. పర్జన్యుడంటే మేఘుడు, అప్పుడు ఆ మేఘుడు మన దాకా తేవాలి, అప్పుడు అది కరిగి వర్షించాలి. అయితే మేఘం ఎట్లా తయారవుతుంది? మేఘం ఎట్లా తయారవుతుందండి? మీరు తయారు చేయగలరా మేఘాలని? ఆ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు మేము ప్రయత్నం చేస్తామని సీడ్ క్లౌడింగ్ అంటారు దాన్ని. సీడ్ క్లౌడింగ్ అంటే మేఘాలని తయారు చేయుట. దానికి ఏదో ప్రాసెస్ ఉందిటండి, పాపం కోట్లు ఖర్చు పెట్టి విదేశాల నుంచి జనాల్ని సైంటిస్టులని రప్పించి పాపం శుభ్రంగా అంతా చేశారు, చేయాల్సింది. ఒక మేఘం కూడా తయారు కాలా, ఒక చుక్క నీళ్లు పడలే. శుభ్రంగా పైసలు మాత్రం అన్ని ఖర్చు అయిపోయాయి, కోట్ల కోట్ల రూపాయలని. సూర్యుడు ఆకాశంలో ఉన్నంత మాత్రం చేత మేఘాలు ఏర్పడవు, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంది మన ఉద్దేశం ఏంటంటే సూర్యుడు ఆవిరి చేస్తే నీళ్లని, అవి మేఘాల క్రింద మారి ఆ మేఘాలు వర్షిస్తాయి అని మనం అనుకుంటున్నాం. కానీ సూర్యుడు కిరణాలు ఎప్పుడు ఉంటాయి ఆకాశంలో. మనకి రాత్రి సూర్యుడు పక్కకి తిరిగితే తప్ప సూర్యుడు అప్పుడు, ఇప్పుడు కూడా సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సముద్రం ఆయన వైపు ఉంది, ఆయన కిరణాలతోటి నీళ్లను ఆవిరి చేస్తున్నాడు. కానీ అవి మేఘాల కింద మారటంలా, ఆ మేఘాలు మనకి వర్షించేవిగాను అవ్వటంలా. సూర్యుడి కిరణంతో ఆవిరైన ప్రతి నీటి బొట్టు మేఘం క్రింద మారదు, మేఘం క్రింద మారిన ప్రతి బొట్టు వాన కింద మారదు. ఏ మేఘం వర్షిస్తుంది? ఏ మేఘం వర్షిస్తే మనకి అది త్రాగడానికి పనికొచ్చే నీళ్ళు అవుతాయి? ఇది పెద్ద క్వశ్చన్ అండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యజ్ఞము చేస్తే వచ్చిన మేఘమే వాన కురియును. మూడవ అధ్యాయం చదవండి ఒకసారి భగవద్గీతలో. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞాత్ భవతి పర్జన్య. నువ్వు యజ్ఞము చేస్తే ఆ యజ్ఞంలోంచి ఏర్పడ్డ పొగ సూర్యకిరణాలకి మేఘాలను తయారు చేసే శక్తినిస్తుంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్ఠతే ఆదిత్యాత్ జాయతే వృష్టిః వృష్టేః అన్నం తతః ప్రజాః. ఇక్కడ మనవాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేయడం అంటే దానికి కూడా మళ్ళీ ఒక క్రమం ఉందండి. అలా నిప్పులు వెలిగించేసి అందులో ఏదో వేసేస్తే దాని యజ్ఞం అనరండి. ఎందుకంటే ఈ మధ్యన అట్లాంటి యజ్ఞాలు చేసే వాళ్ళని కూడా చాలా మంది మనం చూస్తున్నాం. ఓ పెద్ద కుండం కట్టేస్తారు, దాంట్లో అందరూ వచ్చేస్తాడు వాడు శుభ్రంగా. వాడు బయట అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు, లేకపోతే మరొకటో చోట వస్తాడు, ఇంకో రకంగా వస్తాడు. అక్కడ కూర్చుంటాడు, శుభ్రంగా అవేవో తీసుకుంటాడు, దాంట్లో ఇన్ని వేస్తాడు. ఇక్కడ ఇందులో మన యజ్ఞం చేసేటప్పుడు ఇక్కడ కూడా కొంతమంది పాపం యజమానులు ఉన్నారు. పాపం వాళ్ళు యజ్ఞం జరగాలని మంచిగా డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఏమంటే ఉన్నారు కదండి మీ దగ్గర కొంతమంది. కానీ వాళ్ళని కూడా కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ చేత హోమం చేయించటం లేదు. కొంతమంది హోమాలు చేసే పద్ధతులు మనం చూస్తుంటాం బయట. ఎవడొస్తే వాడి చేత చేతికిచ్చి వేసేరావు హోమంలో అంటే వాడు పట్టుకెళ్ళి దాంట్లో కుండల్లో వేసేస్తుంటాడు, అది మండిపోతూ ఉంటుంది, అంతే అయిపోయి. కానీ అట్లాగే ఎవడు పడితే వాడు కుండంలో వెయ్యొచ్చా? వెయ్యకూడదు. దానికి నిప్పు తయారు చేసే విధానం ఉంది, నిప్పుని ప్రతిష్ఠించే విధానం ఉంది, ఆ నిప్పుని మండించే విధానం ఉంది, అందులో ఎవడు చెయ్యాలో నియమం ఉంది, ఏం వెయ్యాలో నియమం ఉంది. కొంతమంది దాంట్లో ఇన్నేసి పళ్ళు జిలేబీలు కాజాలు బూందీ పట్టుకొచ్చి వేసేస్తుంటారు, హోమాలు చేస్తుంటారు కొంతమంది. మరి కొంతమంది ఈ దోసకాయలు ఆ దోసకాయలు పట్టుకొచ్చి వేసేవాళ్ళు కొందరున్నారు. అలాంటి హోమాలు కొందన్నాయండి, దోసకాయ హోమాలు. మరి కొంతమంది ఏదో టమాటాలు గట్రా పట్టుకొచ్చి దాంతో హోమాలు చేసేవాళ్ళు కూడా కొందరున్నారు. దేనితో హోమము చేస్తే అది యజ్ఞం అవుతుంది, దానికి మళ్ళీ శాస్త్రం ఉన్నది. ఏది పడితే అది చేస్తే హోమం అనరు, ఎవడు పడితే వాడు చేస్తేనో దాన్ని హోమము అని అనరు. నువ్వు సరదాగా కాసేపు నిప్పు వెలిగించుకో, అందులో ఏమైనా చేద్దామంటే చేసుకో, దట్స్ దేర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. దాన్ని నేను ఎవడో వద్దండు హాయిగా ఇంట్లో కూర్చొని చేసుకుంటానంటే రైట్. కానీ సమాజం కోసం చెయ్యాలనుకున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. మీ ఇంట్లో కూర్చుని మీ కుర్చీ ఇటు వేసుకున్నా అటు వేసుకున్నా ఎవడు ఏం అద్దె వద్దండి కదండి మిమ్మల్ని. మీరు బల్బు ఇటు పెట్టుకున్నా అటు పెట్టుకున్నా ఎవడు వద్దండి కదండి. కానీ సమాజం కోసం ఒక బల్బు పెట్టాలంటే దానికి ఒక నియమం ఉంటుంది. స్ట్రీట్ లైట్ ఎక్కడ పెట్టాలి, ఎలాంటి బల్బు పెట్టాలి, ఎలాంటి కరెంట్ దానికి ఇవ్వాలి, ఎవడు పెట్టాలి, ఉంటుందా ఉండదా నియమం? హోమం చేయడానికి కూడా అట్లాంటి నియమాలు ఉంటాయి. ఫ్యాంటు చొక్కా వేసుకొచ్చేసి కూర్చుని దాంట్లో నిప్పుల్లో ఏదో వేసేస్తే అది కూడా హోమం అనుకునే రకాలు ఈ రోజుల్లో చాలా ఉన్నాయండి. అలా చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ దట్స్ ఓకే, మనం వాళ్ళనే అనం, కానీ దాన్ని హోమం అని అనం మనం. నీ ఇంట్లో బల్బు పోతే నువ్వే కొనేసుకుని వచ్చి పట్టుకుంటే నేను ఎవడు వద్దండు. కానీ రోడ్డు బల్బు ఉంది చూడండి, స్ట్రీట్ లైట్, అందులో ఒక బల్బు ఏదో రిపేర్ వచ్చి మాడిపోయింది అనుకోండి, మీకు స్తంభం ఎక్కడం వచ్చనుకోండి, మీరు వెళ్ళి స్తంభం ఎక్కేసి నేను అంతా బల్బు మార్చేస్తాను అని అంటే ఒప్పుకుంటారా? నేను మీకు స్తంభం ఎక్కడ వచ్చి ఉండొచ్చు, మీరు స్తంభాలు బాగా ఎక్కగలగచ్చు, అయినప్పటికీ మీరు ఎక్కి అందులో బల్బు మార్చచ్చా? ఎవడు మార్చాలి? దానికి ఒక లైన్ మ్యాన్ ఉంటాడు, వాడికి ఒక అధికారం ఉంటుంది, వాడే ఎక్కాలి, వాడే మార్చాలి. నాకు కూడా వచ్చునండి, నేను మారిస్తే వాడికంటే ఇంకా నేను బాగా మార్చగలను, వాడికంటే నేనే ఇంకా బాగా చదువుకున్నాను అని నువ్వు మార్చావనుకో, అప్పుడు నీకు ఫైన్ వేస్తారు. నువ్వు చేసిన పని మంచి పని అని అనుకున్నా అది చేసేటటువంటి అధికారం లైన్ మ్యాన్కు ఉంది, వాడు చేయాలి. అట్లానే హోమం అనేది కూడా ఎవడు చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అనేది కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం ప్రకారం నువ్వు చేయగలిగినప్పుడు దానివల్ల కలగాల్సిందేదో అది ఏర్పడుతుంది. అలా చేసేదాన్ని యజ్ఞము అని అంటారు. దానికి ఒక ఋత్విక్ ఉంటాడు, అతనికి ఒక దీక్ష ఉంటుంది, అతనికి ఒక అనుష్ఠాన విధానం ఉంటుంది. ఆ కలిగిన వ్యక్తి దాన్ని చేస్తే అప్పుడు దాన్ని హోమము అంటారు. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ చేస్తున్నారు యాగశాలలో, మేము వాళ్ళకంటే పెద్దవాళ్ళమే అయ్యి ఉండొచ్చు, వాళ్ళని చదివించిన వాళ్ళం కూడా మేమే అయ్యి ఉండొచ్చు, అయినా మేము వెళ్ళి అందులో హోమం చేయకూడదండి. మేము యాగశాలలోనే తిరుగుతున్నాం, అయినా మేము కూడా దాంట్లో హోమం చేయడానికి అధికారం మాకుండదు, మేము చేయకూడదు. రోజు చూస్తున్నారు కదా మేము ఎప్పుడైనా దాంట్లో ఏమైనా వేసామా? We are not permitted to do so. Dantlo cheyadaniki niyaminchabadinatvanti vyaktulu evaro vaalle chestaru. Ala chesin daniki yagamu anantaru. Alanti chese prakriya vallane parjanyudu erpadtadu. Yajnyat bhavati parjanyah. Aithe yajnyam ela erpadutundi? మనము చేసే పని వల్ల యజ్ఞం అవుతుంది. లేకపోతే మామూలు పని పనే, కానీ ఒక భావనతో చేస్తే ఆ భావన కలిగిన పనికి యజ్ఞం అని పేరండి. దాని పేరు కర్మ అంటారు. యజ్ఞ కర్మ సముద్భవ. ఇప్పుడు మనం చేసే పనులను బట్టి పనులకి పేర్లు మారవండి, మన భావనని బట్టి వ్యక్తులకి పేర్లు మారటం లేదండి. ఒకే వ్యక్తిని చూసి ఒకడు అన్న అంటాడు, ఆ వ్యక్తిని మరొకడు నాన్న అంటాడు, ఆ వ్యక్తినే మరొకడు అబ్బాయి అంటాడు, ఆ వ్యక్తినే మరొకడు తండ్రి అంటాడు, ఆ వ్యక్తినే మరొకడు యజమాని అంటాడు, ఆ వ్యక్తిని మరొకడు నౌకర్ అంటాడు. ఒకడే వ్యక్తి, పేర్లు ఇన్నెందుకు మారేయండి? అందరూ ఒకే పేరుతో పిలవచ్చు కదా వాణ్ణి. పిలుస్తారు అట్లాగా? పిలుస్తారండి ఏ వ్యక్తినైనా? భావనని బట్టి వ్యక్తి యొక్క బంధం మారుతోంది, బంధాన్ని బట్టి వ్యక్తి కేసి చూసే చూపు మారుతుంది, దానిని బట్టి వ్యక్తి వల్ల కలిగే ప్రయోజనం మారుతోంది. ఒక కాగితాన్ని నలిపి మనం డస్ట్బిన్లో పారేస్తాం, కానీ అట్లాంటిదే మరొక కాగితాన్ని 2000 రూపాయల నోటు అని వాడు బ్యాంకులో తీసుకోవడమో లేకపోతే ఇంట్లో దాచుకోవడమో చేస్తున్నాడు అండి. జాగ్రత్తగా మడిచి దులిపి మరీ జేబులో పెట్టుకుంటాడు. అది కాగితం ముక్కే, ఇది కాగితం ముక్కే, తేడా ఏంటి? దాని మీద ఉండేటటువంటి ముద్ర. ఒక కాగితాన్ని మనం బయట పారవేస్తాం, ఎవడో ఒకడు ఆ కాగితం మీద పెన్ను తీసుకుని ఇలా వచ్చిన గీత గీస్తే అమ్మో ఇది ఆటోగ్రాఫ్ అని జేబులు పెట్టుకుంటాం. కాగితం ముక్కే కదా. సంస్కారాన్ని బట్టి వస్తువు యొక్క విలువ మారుతుంది. అలాంటి ఒక్కొక్క కాగితం కోట్లు ఖరీదు చేస్తుంది. ఒక్కొక్క కాగితానికి మా దగ్గరికి ఆ మధ్యన ఒకళ్ళు ఒక కాగితం పట్టుకొచ్చారు. ఇంత పొడుగు కాగితం ఉంది, దాని మీద 7 0లు ఉన్నాయండి ఒకటి పక్కన. ఇది బలానా దేశపు రూపాయి నోటు అని చెప్పాడండి. అది 10 కోట్లు 100 కోట్లు ఉందండి. నెట్లో కొట్టి చూస్తే ఇలాంటి నోట్లు ఆ ఊళ్ళో కట్టలు కట్టి రోడ్ల పక్కన అమ్ముకుంటారండి. కట్టలు కట్టి రోడ్ల పక్కన అమ్ముకుంటారండి వాళ్ళు. $1 to $2 ఇస్తే ఇన్ని రూపాయలు కట్టలు ఇస్తాయండి. ఒక్కొక్క దాని మీద 100 కోట్లు అంకెలు ఉంటాయండి దాన్ని. వాటి విలువ అంత. అంటే చేసేటటువంటి సంస్కారాన్ని బట్టి ఒకటి కర్మ యజ్ఞం అవుతుంది, ఒకటి ఉత్త కర్మ అవుతుంది. అది నువ్వు కర్మగా చేస్తే యజ్ఞం అవుతుంది. యజ్ఞ కర్మ సముద్భవ. అయితే ఆ చేయడం దేన్ని బట్టి చేయాలి, ఎవరు చేస్తారు? ఒక పనిని కర్మగా, ఒక పనిని యజ్ఞముగా, ఒక పనిని సేవగా చేసేది ఎవడండి? ఈ శరీరం. శరీరంతో కదా పని జరిగేది. అయితే పని అలా ఆకాశం నుంచి అలా ఊడిపడుతుంది, ఎక్కడి నుంచైనా కర్మ? ఎవరి వల్ల వస్తుంది కర్మ? శరీరాలు జరిగితే వస్తుంది. అయితే ఈ శరీరం ఎట్లాంటిది? ఇది ఒకనాడు ఇంత ఉండేది, ఈవేళ ఇంతైంది. మాకు చిన్న ఆసనం చాలు. అవి ఆ ముందర కూర్చొని ఆయనకు 2 కుర్చీలు కావాలండి, కూర్చుంటే. కానీ ఆయన ఈయన కూడా మొట్టమొదటి వచ్చినప్పుడు ఇంతే ఉన్నారండి కదా. మనం పుట్టినప్పుడు ఎంత ఉంటామండి? అరచేతిలో పెడితే పట్టే అంత ఉంటాం మనం. ఒకనాడు ఇంత ఉండేటటువంటి దేహం ఈవేళ ఇంతగా మారింది. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇంత దేహం కూడా మళ్ళీ ఇంత పొడంలోకి మారిపోతుంది. ఏమవుతోంది? ఇది పెరుగుతోంది. ఇది పెరగడమే కాదు, చుట్టూ ఉండే కార్యాలను కూడా పెంచుతోంది. తాను పెరుగుతూ మిగతా వాటిని పెంచేది కనుక దాని పేరు బ్రహ్మ అంటారండి. పెరుగుతూ పెంచుతూ ఉండేదాన్ని ఏమంటారు? బ్రహ్మ. అంటే ఈ శరీరానికి పేరేంటి? ఇది ఒకనాడు ఇంతుంది, వేళ ఇంతైంది. ఇంత ఊరుకోవట్లేదు చూడండి, అంత ఇల్లు కట్టింది. ఇంకా కొన్ని శరీరాలు అయితే ఇంకా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేస్తాయి, కొన్ని శరీరాలు పెద్ద పెద్ద ఊళ్ళు కట్టేస్తాయి కదా. అంటే ఇదేం చేస్తోంది, శరీరం తాను పెరుగుతోంది, తన చుట్టూ ఉండేటటువంటి సమాజంలో కూడా పెంచుతోంది. పెరుగుతూ పెంచుతూ ఉండేటటువంటి శరీరానికి పేరు బ్రహ్మ, బృహతి బ్రహ్మయతి, కనుక దీని పేరు బ్రహ్మ. దీనివల్ల జరుగుతాయి పనులు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. అయితే ఈ శరీరాలు ఎప్పుడు పనిచేయగలుగుతాయి చెప్పండి? ఈ క్వశ్చన్ మీకు. శరీరాలు ఎప్పుడు పనిచేయగలుగుతాయి? కరెక్ట్, మీకు 100 మార్కులు. ఏం పేరు ఆయన పేరు? సురేష్ బాబు గారు చెప్పారు సమాధానం అండి, 100 మార్కుల సమాధానం. శరీరం ఎప్పుడు పనిచేస్తుందో తెలిసిన, లోపల ఆత్మ ఉంటే పనిచేస్తుంది. లోపల ఆత్మ లేకపోతే నువ్వు నిప్పుల్లో వేసినా, నీళ్లలో వేసినా, కత్తితో కోసినా, నిప్పుతో కాల్చినా ఏమి కిక్కురు మనదు, రైట్? లోపల ఆత్మ ఉంటే పనిచేస్తుంది. శరీరాలు మారతాయి, పోతాయి, వస్తాయి, కానీ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరంలోంచి పోతే ఇంకో శరీరంలోకి వెళ్తుంది, అందులోంచి పోతే మరొక దాంట్లోకి వెళ్తుంది, అందులోంచి పోతే మరొక దాంట్లో. మనం ఈవేళ ఇందులోకి వచ్చామంటే ఇంతకుముందు ఎన్ని చోట్ల తిరిగామో మనం. మనకి పేరు నాశనము లేని వాళ్ళము. నాశనమంటే క్షరము. నాశనము లేకపోవుట అంటే అక్షరము. మనకి పేరేంటి? అక్షరము. బ్రహ్మాక్షర సముద్భవం. ఈ శరీరం అనేది లోపల ఆత్మ ఉంటే అప్పుడు ఇది పుడుతుంది, పెరుగుతుంది, తరుగుతుంది, ఏ మార్పులైనా పొందుతూ ఉంటుంది. ఆత్మకి పేరు అక్షరము, శరీరానికి పేరు బ్రహ్మ. ఈ బ్రహ్మ అక్షరము రెండు కలపండి, అప్పుడు దీనికి పేరేంటి? శరీరము ఆత్మ రెండు కలిస్తే ఏమంటారు? మళ్ళీ మర్చిపోయారు ఇప్పుడే. ఏందే, శరీరము ఆత్మ రెండు కలిసే అనుకోండి, అది మనిషే కానక్కర్లేదు. పక్షైనా, పశువైనా, చెట్టైనా, కీటకమైనా, క్రిమైనా, అవన్నీ కూడా శరీరాలే కదా. నీది కొంచెం పెద్ద శరీరం, ఏనుగు దిగ్గా పెద్ద శరీరం, దోమది చిన్న శరీరం, పుష్పాల్లో తిరిగే పురుగులకి ఇంకా చిన్న శరీరం, కానీ అది కూడా ఒక శరీరము ప్లస్ ఒక ఆత్మ. శరీరం అంటే బ్రహ్మ, ఆత్మ అంటే అక్షరం. ఈ ఆత్మ అంటే అక్షరము ప్లస్ బ్రహ్మము రెండు కలిసాయి, ఏమైంది ఇప్పుడు? బ్రహ్మాక్షరం ఇందా, రెండు కలిస్తే కొత్త పేరు వస్తుందా? ఇందాక చెప్పా మీకేం పేరు దానికి, మర్చిపోయారు పాపం మీరు. కరెక్ట్, ఎవరు చెప్పింది? ఈయన చెప్పిండి. నీ పేరేందా? విజయ్ కుమార్ గారు చెప్పాడు. ఇప్పుడు 100 మార్కులు ఆయనకి. ఏమంటారు దాన్ని? రెండు కలిస్తే భూతము. దేహము ఆత్మ కలిస్తే భూతం అంటారు. భూతానికి కారణమేమిటి? తిండి. తిండికి కారణమేమిటి? వాన. వానకి కారణమేమిటి? యజ్ఞము. యజ్ఞానికి కారణమేమిటి? కర్మ. కర్మకి కారణమేమిటి? శరీరము. శరీరానికి కారణమేమిటి? ఆత్మ. శరీరము ఆత్మ రెండు కలిస్తే ఏమంటారు? మళ్ళీ భూతము. భూతానికి కారణమేమిటి? మళ్ళీ తిండి. ఏమైంది ఇది? చక్రం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. మూడవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు, ఇది ఒక చక్రం, మానవ జీవితం అనేది ఒక చక్రం, ఇది మనం ఆ చక్రంలో బతుకుతున్నాం. నువ్వు చక్రంలో బతికేవాడివే, నేను ఆ చక్రంలో బతికేవాడిని, చెట్టు ఈ చక్రంలోదే, పక్షి ఈ చక్రంలోదే, పశువు ఈ చక్రంలోదే, క్రిమి కీటకము ఈ చక్రంలోవే, ఇవన్నీ మొత్తం ప్రాణులన్నీ ఈ చక్రంలోనే బతుకుతున్నాయి. అయితే చక్రానికి మధ్యలో ఒక హబ్ ఉంటుంది తెలుసిన, మరి చక్రం తిరుగుతోంది అంటే దేని మీద తిరుగుతుంది, ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారా, ఇరుసు. ఏమంటారు దాన్ని ఇరుసు. బండి చక్రం తిరుగుతోందంటే మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు, కొండ. దాన్ని కొండ అంటారు, బండి చక్రానికి మధ్యలో ఉండేది. ఆ కొండకి మధ్యలో ఈ చక్రం ఆ చక్రం కలిపి ఉండేటటువంటి దాన్ని ఇరుసు అంటారు. ఆ లోపల ఇటు ఇటులా చుట్టూ ఉండేవి ఆకులు అంటారు. ఆ పై తిరిగేది నేమి అంటారు. మీరంతా పల్లెటూరు వాళ్ళు, మీరు చక్రాలు బండ్లు తెలిసి ఉండాల్సింది. ఇది వరకు రోజుల్లో తెలిసేవి, ఇప్పుడు మర్చిపోయాం. ఎందుకంటే మన ఆవిని తీసి పక్కన పారేసాం కనుక. ఇప్పుడు మనకి కొండ అంటే మట్టితో తయారు చేసిన కొండ ఏదో జ్ఞాపకం వస్తుంది తప్ప, మధ్యలో ఉండే బండికి చక్రానికి మధ్యలో ఉండే కొండ జ్ఞాపకం రాదు. ఇరుసు అంటే మనకి అది జ్ఞాపకం రాదు, మరొకటి ఏదో జ్ఞాపకం వస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని హబ్ అంటారు. దాన్ని ఏమంటారు, దాన్ని హబ్. దాని మీద మొత్తం అన్ని ఆధారపడి ఉంటాయి. ఆ చక్రం మధ్యలో ఉండే దాని మీద ఇటు ఆకులుంటాయి, చుట్టూ ఉంటాయి, అది దీని మీద తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. దాని పేరు ఇరుసు. ఈ మానవ జీవితమే కాదు, సకల ప్రాణి కోటి యొక్క జీవితానికి కూడా ఇరుసు ఏమిటో తెలుసునా అర్జున? అక్కడే చెప్పాడు, తస్మాత్ సర్వగతం బ్రహ్మ. అన్ని జీవులకు ఉండేటటువంటి బ్రహ్మమంటే శరీరము, చెప్పాను ఇందాక మీకు. ఈ సకల ప్రాణుల యొక్క శరీరములు, మానవ శరీరము కానీ, జంతు శరీరం కానీ, పక్షి వృక్ష ఏ శరీరములు కానివ్వండి, దేని మీద బ్రతుకుతున్నాయి? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, యజ్ఞము మీద ఆధారపడి బ్రతుకుతున్నాయా? ఎందుకని? వాన కురవాలంటే ఏం కావాలి? వాన కురవాలంటే యజ్ఞము చేస్తే వచ్చే పొగ వల్ల అందులోంచి ఏర్పడేటటువంటి మంత్రము, అందులో వేసే ద్రవ్యంలోంచి వచ్చే పొగ, ఇవన్నీ కలిపి ఏర్పడ్డ శక్తి వల్ల సూర్య కిరణములకి కలిగిన ఒక తేజస్ మేఘాలని కురిసేవిగా తయారు చేస్తుంది. లేకపోతే కూడా మేఘాలు వస్తాయి, కానీ అవేం కురవు. మనకలా బాయ్ 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 చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఉంటాయి మేఘాలు ఆకాశంలో, ఏం కురవు. మనం అలా చూస్తూ ఉండాల్సిందే అంతే, వాడికి నోరు తెరుచుకుని. But they keep on and on going and moving. That's all it is. యజ్ఞము వల్ల ఏర్పడే మేఘం అయితే అది వార్షిక మేఘం అవుతుంది, వర్షించే మేఘం అవుతుంది యజ్ఞం. చేత మానవ జీవితానికి యజ్ఞం అనేది బిందువు, కేంద్ర బిందువు, మూల కారణం. అంటే ఏది చేసినా ఆయన యజ్ఞంగా మార్చి చేయవయ్యా అని చెప్పారన్నమాట. ఇది మూడవ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట. అయితే మీకందరికీ మేము ఒక మాట చెప్పాము, మీరు కూడా యజ్ఞం చెయ్యొచ్చు అని. జ్ఞాపకం ఉందా? కొంతమంది నిన్న మొన్న వచ్చి ఉండకపోవచ్చు, పర్వాలేదు. మనం కూడా యజ్ఞం చెయ్యాలి. మన జీవితంలో సాగే ప్రతి శ్వాస కూడా యజ్ఞమయం కావాలి. ఇది తెలియడమే మనకి ఆ యజ్ఞం చేసే కార్యం వల్ల జరగాల్సినటువంటి ప్రయోజనం. ఇప్పుడు అక్కడ యజ్ఞం అంటే ఏం చేస్తున్నారు? ఒక కుండం కట్టారు, అందులోంచి మంట వస్తుంది, అందులో ఒక ఆయన ఏదో వేస్తున్నాడు. అది ఎవరి కోసమో వేస్తున్నాడు, ఒక దేవతను ఉద్దేశించి వేస్తున్నాడు. ఇది యజ్ఞం అంటే. మనం కూడా అంతే చేయాలి. ఈ యజ్ఞాలు రకరకాలుగా ఉంటాయి. ఏవం బహువిధా యజ్ఞాః వితత బ్రహ్మణో ముఖే, భగవద్గీతలో చెప్పాడు స్వామి. యజ్ఞాలు చాలా రకాలు ఉంటాయి. వాయి మీకు రెండు మూడు రకాల యజ్ఞాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు ఎట్లా చేయొచ్చో చెప్పంటారా? మీరు చేయగలిగిన యజ్ఞాలు చెప్పమంటారా? ఒకటి రెండు రకాలు భావించండి ఎట్లాగో. యజ్ఞం అంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటి? ఒక కుండం కావాలి, అందులోంచి మంట రావాలి, అందులో ఏదో అర్పించాలి, అది ఎవడికో వెళ్ళి చేరాలి, అంతే కదా. స్థూలంగా యజ్ఞం అంటే అంతే. మనం కూడా చేయాల్సింది అంతే. అది ఎట్లానో చెబుతాం, వినండి. ఇప్పుడు మన పొట్ట ఒక కుండం అని అనుకోండి, సింపుల్గా. మన పొట్ట ఒక కుండము, మరి ఇందులో ఏదైనా మంట ఉందా లేదా? ఏమంట? ఇప్పటికి ఎన్ని టన్నులు వేసాము అందులో దాన్ని ఆర్పడానికి, కానీ ఆర్పడానికి వేస్తుంటే అది ఇంకా మండుతోంది తప్ప ఎప్పుడు ఆరటం లేదు. ఎస్, ఇది లోపల ఒక మంట వస్తోంది, ఇది కూడా ఒక కుండమే. ఈ కుండంలో మనం కూడా ఆహుతులు వెయ్యాలి. వేయడం మానకండి, తినడం మానకండి, కానీ ఆ తినే పద్ధతి తెలుసుకు తినండి. ఎలా తినాలి? ఇందులో నువ్వు ఆహుతులు వెయ్యాలి. అందులో కుండంలో ఏది పడితే అది వేరు. దానికి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, వేయ తగినవేవో ఉంటాయి, అవే వేస్తారు. ఇప్పుడు మనం బజార్లో పెడితే రకరకాలు కనిపిస్తే అన్ని సీజన్ వేసేస్తుంటాం మనం దీంట్లో. అలా వేయకూడదు. వేయ తగిన పదార్థాలని గుర్తించి, ఇప్పుడు అందులో ఒక ఆయన కూర్చున్నాడు కదా, ఆయన చేతిలో కొన్ని గరిటెలు తీసుకుని దాంతో పోస్తున్నాడు. అలాగే నీ దగ్గర కూడా కొన్ని గరిటెలు ఉన్నాయి చేతులు, దీంతో తీసి వెయ్య తగిన పదార్థాలని ఈ లోపలికి వెయ్యి. ఈ మంటలో ఆహుతిగా అర్పించు. కృష్ణార్పణమస్తు తత్కురుష్వ మదర్పణం అన్నాడు భగవద్గీతలో. అంతే మనం కూడా కృష్ణార్పణమస్తు అని వేయండి. అది కూడా హోమమే. కానీ అప్పుడు వాళ్ళు అక్కడ వేసేటప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ అని చదువుతారు అక్కడ. మరి మీరేం చేయాలి? ఈ లోపల ఒకడు ఉంటాడు, మనందరి లోపల ఉన్నాడు ఒక ఆయన. ఏమిటి పేరు ఆయనకి? నారాయణుడు. మనందరిలోనూ ఉన్నాడు ఆయనకి వెయ్యండి. ఈ హృదయంలో ఉండేటటువంటి నారాయణ అనేటటువంటి దేవతని ఉద్దేశించి మీరు వేసే ఆహార పదార్థాన్ని కృష్ణార్పణమస్తు, ఇది కూడా హోమమే అవుతుంది, అది కూడా ఒక యాగమే అవుతుందండి. మీరు అట్లా వేస్తే ఏమండి, మాకు దాహం కూడా వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పర్వాలేదు, మంచినీళ్ళు కూడా పోయొచ్చు. మంచినీళ్ళు పోయొచ్చు, అవేవో సీసాల్లోది పోయకూడదు. అది పోసినా ఈ పోసేటప్పుడు కృష్ణార్పణమస్తు అని పోయండి, పర్వాలా, అది కూడా హోమమే. ఇది ఒక రకమైన హోమం. ఇంకో రకమైన హోమం చెప్తా మీకు, చెప్పంటారా? ఈ చుట్టూ ఉండే ప్రపంచమంతా ఒక హోమకుండము అని భావించండి. మన చుట్టూ ఉండే ప్రపంచం అంతా హోమకుండము. మనకి ఎన్నో రూపాలు కనిపిస్తున్నాయి, ఒకసారి ఆ చుట్టూ చూడండి ఎన్ని రూపాలు కనిపిస్తున్నాయో మీకు. తెల్లవాళ్ళు కొందరున్నారు, నల్లవాళ్ళు కొందరున్నారు, చామన ఛాయ వాళ్ళు కొందరున్నారు, లావుగా కొందరున్నారు, సన్నగా కొందరున్నారు, పొడుగ్గా కొందరున్నారు, పొట్టిగా కొందరున్నారు. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు చూడండి, ఎర్రగా కొన్ని ఉన్నాయి, తెల్లగా, పచ్చగా, ఎన్ని రంగులున్నాయి. అగ్నికుండంలోంచి వచ్చే మంటలలో ఎన్నో రంగులుంటాయి. ఈ కుండంలో కూడా ఇన్ని రంగులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి లేదా? ఈ రంగులన్నీ ఈ అగ్ని కుండంలోంచి వచ్చే మంటలు, జ్ఞాపకం పెట్టుకోండి. మీరేం చేస్తున్నారు? మీ చూపులతో వాటిని గమనిస్తున్నారు కదా. అంచేత మీరు గమనించేటటువంటి మీ చూపే అందులో పోసే నెయ్య అనుకోండి. మీ కన్నులనే గరిటెలతోటి మీరు పోస్తున్నారు దాంట్లో. ఏం పోస్తున్నారు? చూపు అనే నేతిని పోస్తున్నారు. అయితే ఇది ఒక దేవతను ఉద్దేశించి పోయాలి. ఈ కనిపించే రూపాలన్నీ భగవంతుడు తయారు చేసినవేనా, మీరు తయారు చేసుకున్నవా? ఏమండి, భగవంతుడేనా? అంటే మీకు ఏ రూపాన్ని చూసినా మీకేం కనిపించాలి? ఆ రూపం లోపలుండే దైవం కనిపించాలి. మీరు చెట్టుని చూసినా, మనిషిని చూసినా, గట్టుని చూసినా, పుట్టని చూసినా అందులో ఉండేటటువంటి దైవ తత్వం కనిపించాలి. ఆ రూపాలని మీరు చూస్తూ అందులో ఉండేటటువంటి నారాయణ తత్వాన్ని అంతటా మీరు గమనించగలిగితే అప్పుడు మీ చూపు కూడా ఒక యజ్ఞమే. ఇది బయటికి మీరు చేసే యాగం. ఏమండి, ఇది మనం చేయగలమా చేయలేమా? చెయ్యగలం. చేస్తామా చేయమా వేరే విషయం. చెయ్యొచ్చు, పెద్దంత అసాధ్యమైతే ఏం కాదు. కానీ మనకి దాని మీద పెద్ద శ్రద్ధ ఉండదు. సో దట్స్ ఓకే. కానీ ఇది కూడా ఒక యాగం అంటారండి. మనస్సును ఒక కుండం చేసి నీ ఇంద్రియముల ప్రవృత్తులన్నీ ఆ మనస్సు వైపు నడిపించటం ఒక యాగము. ఇంద్రియాలని కుండములని చేసి మానసిక ప్రవృత్తులని ఇంద్రియముల ద్వారా నడిపించడం ఒక యజ్ఞము. నాలుగవ అధ్యాయం భగవద్గీత ఎప్పుడైనా చదవండి ఒకసారి. మన జీవితంలో ఎన్ని రకాలుగా మనం యాగం చెయ్యవచ్చునో భగవంతుడు మనకి చెప్పాడు. అది మనకి తెలియచేయడం కోసమని ఇప్పుడు ఇక్కడ యాగం జరుగుతోంది. ఇది కనుక మనం యాగంలాగా మన జీవితాన్ని చేస్తే ఈ కుండం కట్టి ఈ పండితులని పట్టుకొచ్చి చేసే యాగమే యాగమక్కర్లా. నువ్వు జీవితంలో సాగించే ప్రతి క్షణము యాగమే అవుతుంది. నువ్వు జీవితంలో సాగించేటటువంటి ప్రతి కదలిక యాగమే అవుతుంది. అప్పుడు ఆ యజ్ఞం చేస్తే అప్పుడు మేఘాలు వస్తాయి. పండితులు వస్తేనే వానలు వస్తాయని అనుకోకండి. ఆ భావశుద్ధి మీలో ఏర్పడితే మీరు సంకల్పించే ప్రతి సంకల్పం వల్ల, మీరు చేసే ప్రతి క్రియ వల్ల కూడా పర్జన్యుడు తయారవుతాడు, మంచి వానలు కురుస్తాయి. వేదం చెప్తుంది మనకి, నికామే నికామేన పర్జన్యో వర్షతు అని. నెలకి మూడు వానలు కురుస్తాయిటండి అలా మనుషులు బ్రతకగలిగితే. తొమ్మిది రోజులు ఎండ, ఒకరోజు వాన, మళ్ళీ తొమ్మిది రోజులు ఎండ, ఒకరోజు వాన, ఇట్లాగా 30 రోజుల్లో మూడు వానలు కురుస్తాయిటండి. మన ఆండాళ్ళ తల్లి చెప్పింది, తింగళ్ ముమ్మారి పెయ్యదు అని తిరుప్పావైలో. ఇదివరకు రోజుల్లో మన వాళ్ళందరికీ ఈ రకమైన ఆలోచన ఉండేది, అలాంటి శ్రద్ధ కూడా ఉండేది. పాపం వాళ్ళు ఎక్కడ కూర్చున్నా దేవుడి గురించి ఏదో పాడుకుంటూ, దేవుడి గురించి ఏదో తలుచుకుంటూ. మాకిప్పటికీ తెలుసు, మా పల్లెటూళ్ళల్లో తిరిగేటప్పుడు ఇదివరకు అక్కడ ఉండే వాళ్ళంతా పొలం చేసుకునేటటువంటి రైతులు కూడా కాసేపు మధ్య టైం దొరికితే ఆ గట్టు మీద కూర్చుని ఏ భారతంలో పద్యాలో, ఏ భాగవతంలో పద్యాలో, లేకపోతే ఏ పురాణాల్లో ఉండేటటువంటి పద్యాలో పాటలో వాళ్ళు పాడుకుంటూ గడిపేవారు. ఇప్పుడు మన ఆలోచన ధోరణి మారిపోయింది. ఇప్పుడు కాస్త టైం దొరికితే పంచముఖ పారాయణ, లేకపోతే ఇప్పుడు వాట్సాప్, లేకపోతే ఆ రోడ్ల పక్కన ఏవో దుకాణాలు ఉంటాయి, ఆ దుకాణాల్లో తిని అదే స్వర్గం అని రోడ్ల మీద పడి దొర్లుట. ఇది మన జీవితం అయిపోయింది దురదృష్టం కొద్దీ. అందుకు ప్రకృతి మారిపోయింది. ప్రకృతి ఎవడి వల్ల మారదండి, ప్రకృతికి ఎవడి మీద కోపం ఉండదండి. ప్రకృతి అంటే తల్లి. ప్రపంచంలో చెడిపోయిన సంతానం ఉంటుంది తప్ప చెడిపోయే తల్లులు ఉండరండి. ఎప్పుడూ తల్లి ఎప్పుడూ తల్లే. పిల్లలు ఎన్ని దుష్ట ప్రవృత్తులు కలిగి ఉన్నా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటుంది తల్లి. వాళ్ళు బాగుపడాలనే కోరుకుంటుంది తల్లి ఎప్పుడు కూడా. ప్రకృతి మాత కూడా ఎప్పుడు మన మీద కన్నెర్ర చేయదు. ఈ పేపర్లో రాస్తుంటారు కన్నెర్ర చేసిన ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేయదండి. కానీ ఆ తల్లి యొక్క సహనాన్ని పరీక్ష చేసే ప్రవృత్తులు మనలో ఉంటాయి. కానీ ఎంత ప్రేమించే తల్లికైనా ఒక హద్దు ఉంటుంది కదండి. ఎంత ప్రేమ కలిగినటువంటి తల్లినైనా ఈ పిల్లవాడు తెగ సతాయిస్తుంటే ఒక తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు వచ్చి వెధవాయి అందండి. తల్లికి కూడా అట్లాంటి పరీక్ష పెట్టే సంతానం కింద మారిపోయాం ఈ రోజుల్లో మనం. దురదృష్టం కొద్ది మనలో ఈ భావన కాస్త మారి మనం చేసే పనులని మంచి పనులుగా మనం చేయ. మీరేం పనులు మానకండి. మీరేమి ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మానేసి గుళ్ళల్లో కూర్చోమని మేము చెప్పటం రా. మీరు చేసుకునే పనులనే యజ్ఞముగా మార్చి చేయండి అంటున్నాం. అలా మనం చేయగలిగితే మనం ఉండే ప్రాంతం అంతా మంచి వానలు కురుస్తాయి, మంచి పంటలు పండుతాయి, జీవితము సుఖమయం అవుతుంది. ఇది మనకి తెలియాలి. అది మన జీవితం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కాలంగా సాగుతూ ఉండి వస్తే పరంపరలకి మనం వారసులం. కానీ ఈవేళ మన ప్రవృత్తులతోటి మన తర్వాత పరంపరకి జీవితం లేకుండా చేసేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి పెద్దవాళ్ళంతా ఇప్పుడు ఎంతో భయపడిపోతున్నారు. కొంతకాలం అయితే సుమారు 2050 వస్తే గాలి కూడా ప్యూర్గా ఉండే స్థితి ఉండదు. ఇప్పుడు మనం గాలి హాయిగా పీల్చుకుంటున్నాం. కానీ ఆ సంవత్సరం వచ్చేటప్పటికీ మంచి గాలి పీల్చుకోవాలంటే ఇప్పుడు సినిమా టిక్కెట్లు కొనుక్కున్నట్టుగా టిక్కెట్ కొనుక్కుని ఒక రూమ్లోకి వెళ్ళి ఒక ఛాంబర్లోకి దాంట్లో 1.5 గంట గాలి పీల్చుకుని మళ్ళీ బయటికి రావాలండి. మంచి గాలి పీల్చుకోవాలంటే అట్లాంటి దారుణమైన స్థితి వచ్చేట్టుగా ఉంది. ఆఫ్రికాలో ఒక కంట్రీ ఉందండి, నీళ్ళు అయిపోయేట ఆ కంట్రీలో. మన భారతదేశం కూడా అదే మార్గంలో సాగుతుంది. మన ఆలోచన మారితే ఈ మార్పు ప్రకృతిలో కూడా మంచిగా వస్తుందండి. అందుకు చెప్తున్నా మీకు, మార్పు మనలో రావాలి, ప్రకృతిలో మార్పు రావక్కర్లా. మన ఆలోచనలో మార్పు ఏర్పడితే మన ప్రవృత్తుల్లో మార్పు వస్తుంది. ప్రవృత్తుల్లో మార్పు వస్తే ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. మనం ఉండే ఈ ప్రకృతి పచ్చగా మారుతుంది. అలా మార్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. దానికి ఈ వరుణ యాగం మనకి తోడుపడాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. మనలో ఆ భావ దారిద్ర్యం లేకుండా చెయ్యాలని, మంచి ఆలోచనలు చేయగలిగేటట్లుగా మన ప్రవృత్తులన్నిటినీ యజ్ఞమయము అయ్యేటట్లుగా మనం తీర్చిదిద్దుకోగలిగేట్లుగా మనని మలచాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. మీ అందరికీ శ్రద్ధగా ఈ కార్యంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ పూట కార్యక్రమానికి పూర్ణాహుతి ఇప్పుడు జరుగుతుంది. రేపటి ఉదయం మన కార్యక్రమంలో చివరి రోజు. రేపటి ఉదయం సుమారుగా 8:30 తీర్థగోష్ఠి అవ్వగానే ఈ వేదిక మీదకి ఆ లోపలుండేటటువంటి స్వామి వేంచేసి ఇక్కడ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, సీతారామ కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అది కాగానే యాగశాలలో మహాపూర్ణాహుతి జరుగుతుంది, దాని తర్వాత కుంభ తీర్థాన్ని మనందరికీ ప్రోక్షణ చేస్తారు, దాంతో మన కార్యక్రమం ముగిసినట్టు లెక్క. యథావకాశం మనం పాల్గొందాం. ఎవరెవరికి ఓపిక ఉంటే, ఎవరెవరికి అవకాశం ఉంటే, ఎవరెవరికి రుచి ఉంటే చక్కగా వాళ్ళందరూ రండి, కార్యక్రమంలో పాల్గొందిరి కానీ. భగవంతుడి యొక్క అనుగ్రహానికి చేసే ఈ ప్రార్థనారూపమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని తత్ఫలితాన్ని మనం అనుభవిద్దాం. బోల్ లక్ష్మీనారాయణ భగవాన్ కీ, సీతారామచంద్ర మహారాజ్ కీ, పవన సుత హనుమాన్ కీ, రామానుజ స్వామిజీ మహారాజ్ కీ, సమస్త భక్త బృంద కీ జయ శ్రీమన్నారాయణ. Thank you.